ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోహాను సువార్త 3:22-36 వరకు సావధానంగా వినండి. యేసు తన శిష్యులతో కూడా యూదయ్య దేశానికి వచ్చి అక్కడ వారితో కాలము గడుపుతూ బాప్తిస్మమిస్తూ ఉన్నాడు. సలీము దగ్గర ఉన్న ఐనోను అనే స్థలంలో నీళ్లు విస్తారంగా ఉన్నాయి, గనుక యోహాను కూడా అక్కడే బాప్తిస్మమిస్తున్నాడు. జనులు వచ్చి బాప్తిస్మం పొందారు. యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గుర్చి యోహాను శిష్యులకు ఒక యూదుడితో వివాదం పుట్టింది. గనుక వారు యోహాను వద్దకు వచ్చి ఆయనకు చెప్పారు, బోధకుడా, ఎవడు యొర్దానుకు అవతల నీతో కూడా ఉన్నాడో, నువ్వు ఎవరిని గురించి సాక్ష్యమిచ్చావో, ఇడుగో ఆయన బాప్తిస్మమిస్తున్నాడు, అందరూ ఆయన వద్దకు వస్తున్నారు. అందుకు యోహాను అన్నాడు, తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే కాని ఎవడూ ఏదీ పొందనేరడు. నేను క్రీస్తును కానని, ఆయన కంటే ముందుగా పంపబడిన వాణ్ణే అని చెప్పినట్లు మీరే సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినే స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తాడు. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బాప్తిస్మకుడైన యోహాను బోధిస్తున్నాడు. మత్తయి సువార్త 3:2 దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ఇదే అతని ప్రబోధ సారాంశం. ప్రభువు 3 శోధనలను గెలిచిన తరువాత యోహాను చెరసాలలో నిర్బంధంలో ఉన్నాడు. ఈ వృత్తాంతం మిగతా సువార్తల్లో రాయబడి ఉంది. యూదులలో కొందరు యోహాను శిష్యులతో వివాదం పెట్టుకున్నారు. యోహాను శిష్యులకు అభివృద్ధి కాంక్ష మరీ ఎక్కువ. తమ గురువు యోహాను, యేసు ఈయన చేత బాప్తిసం పొందినవాడు. తమ గురువు యేసు పేరెత్తకూడదు, ఆయన తమ గురువుకు లోకువా అనుకున్నారు. యోహాను శిష్యుల ఆలోచన ఆ విధంగా ఉంది. అందరూ యేసు దగ్గరికి వెడుతున్నారే అని వీరికి కంగారు పట్టుకుంది. గురు, మీ శిష్యులందరూ ఆయన శిష్యులైతే మీకేమనిపిస్తుంది? యోహాను నోరు తెరిచి స్పష్టంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఈ యేసు ఎవరనుకున్నారు? ఈయనకు పరలోకాధికారం ఉంది. నేను క్రీస్తును కాను, నేను ఆయనకు ముందుగా వచ్చిన ఆగమన దూతను. ఆయన పెండ్లి కుమారుడు, సంఘం పెండ్లి కుమార్తె. నేను ఆయన స్నేహితుణ్ణి. ఆయన మాట విని సంతోషిస్తాను. నాది సంపూర్ణ ఆనందం. శిష్యులారా, ఆయనే హెచ్చాలి, నేను తగ్గాలి. నేను తగ్గి ఆయనను హెచ్చిస్తాను. బాప్తిస్మకుడైన యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చిట్ట చివరివాడు. ఈయన సంఘానికి చెందినవాడు కాడు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. నేను ఆయన స్నేహితుణ్ణి. గొర్రెపిల్ల వివాహమందు యోహాను ఆయనకు స్నేహితుడుగా ప్రక్కన నిలుస్తాడు. అంతే, యోహాను సంఘస్థుడు కాడు. సంఘములో అతడు భాగము కాడు. పాత నిబంధన ప్రవక్త అయిన తాను కొత్త నిబంధన కాలంలో అలా అడుగుపెట్టినవాడై మెస్సీయా రాకడను ప్రకటించి వెళ్ళిపోయాడు. పరలోకము నుండి ఇవ్వబడితేనే కాని ఎవడు ఏ దీవెన ఏ అధికారము పొందనేరడు అన్నాడు యోహాను. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 6:65 తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకపోతే ఎవ్వడూ నా వద్దకు రాలేడు. క్రీస్తు హెచ్చడం, నేను తగ్గడం. నా పని అయిపోయింది, నేను నిష్క్రమిస్తున్నాను. మెస్సీయా రంగప్రవేశం చేస్తున్నాడు. 31:10 పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు. భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గుర్చి మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికి పైగా ఉండి తాను కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సాక్ష్యమిస్తాడు. ఆయన సాక్ష్యాన్ని ఎవరూ అంగీకరించరు. ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా, దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. గనుక ఆయన దేవుని మాటలే పలుకుతాడు. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడుగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. యోహాను సాక్ష్యం స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు పైవాడు, అందరికంటే పైవాడు. ఆయన పైనుండి వచ్చినవాడు. యేసు దేవుని కుమారుడు. ఆయన యందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవం. బాప్తిస్మకుడైన యోహాను సువార్త ప్రకటించాడు, క్రీస్తుకు బయట ఉన్నవారు, క్రీస్తు లేనివారు నశించినవారే. క్రీస్తునందలి విశ్వాసమే నిత్యజీవ ప్రాప్తికి సరైన మార్గం. యోహాను యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మకమైన కృపకు గొప్ప సాక్షి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఎంతో విలువైంది. 1-8 వరకు పైనుండి జన్మను గురించిన ప్రబోధం. ఆత్మ జన్మ, నూతన జన్మ. ఈ జన్మ ద్వారా మనకు నూతన జీవం ప్రాప్తించింది. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఇది యేసు ప్రభువు యొక్క పునరుత్థాన జీవం. ఇది 2వ జన్మ. విశ్వాసులు 2వ జన్మ ఎత్తిన ద్విజులు, నీతిమంతులు. 3వ అధ్యాయం 13-21 వరకు పైనుండి వచ్చిన రక్షకుడు. యేసు పరలోకము నుండి వచ్చిన దేవకుమారుడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 వరకు మోషే అరణ్యంలో ఎత్తిన ఇత్తడి సర్పం. యేసుక్రీస్తు శిలువ వేతకు ఇది సంకేతం. తండ్రి మనకిచ్చిన వరమే కుమారుడు. చీకటి లోకంలో యేసే జీవపు వెలుగు. శిలువ మీద ఎత్తబడిన యేసును చూచిన వారికి నిత్య జీవ ప్రాప్తి. ఇకపోతే 27వ వచనం నుండి 36వ వచనం వరకు పైనుండి సాక్ష్యం. యోహాను సేవా సాక్ష్యం, పరలోకము నుండి పైనుండి వచ్చిన సాక్ష్యం. దేవుని వద్ద నుండి పంపబడిన ఈ యోహాను మూలముగా అందరూ విశ్వసించేటట్లు యేసుకు ఇతడు గొప్ప సాక్షి, హతసాక్షి. అలనాటి సాక్షులు మతసాక్షులు కారు, హతసాక్షులు. యేసే వాక్యం, యోహాను ఆ వాక్యాన్ని ప్రకటించిన స్వరం, శబ్దం. యేసు పెండ్లి కుమారుడు, యోహాను పెండ్లి కుమారుని స్నేహితుడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 40-42వ వచనం వరకు యోహాను సాక్ష్యం అతడు చనిపోయిన తరువాత కూడా ఎంత పనిచేసిందో చూడండి. యొర్దాను అద్దరిని, యోహాను మొదట బాప్తిస్మమిస్తున్న స్థలానికి ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అనేకులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, యోహాను ఏ సూచకక్రియ చెయ్యలేదుగాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి. బాప్తిస్మకుడిచ్చిన ఈ సాక్ష్యం ఆయన జీవితంలో ఇదే చిట్ట చివరిది. కొద్ది కాలం పాటు యోహాను సేవ యేసు ఇక్కడ ఉండగా కొనసాగింది. అంతటితో అయిపోయింది. యూదయ్య ప్రాంతంలో యేసు, యోహాను ఇద్దరూ ప్రసంగించారు. దేవుని రాజ్యాన్ని గురించి, మారుమనస్సును గురించి ఎన్నెన్నో ప్రబోధాలు ఆ ప్రజలు వీరిద్దరి ద్వారా విన్నారు. యోహాను శిష్యులున్నారు, యేసు శిష్యులు ఉన్నారు. యోహాను బాప్తిస్మమిచ్చాడు, గాని యేసు శిష్యులు మాత్రమే బాప్తిస్మమిస్తున్నారు. యేసు నీటి బాప్తిస్మకుడు కాడు, అంతకు మించి ఆత్మ బాప్తిస్మకుడు. సలీము దగ్గర ఐనోను అనే స్థలముంది. గలలీ సముద్రానికి, మృత సముద్రానికి ఆ స్థలం మధ్యలో ఉంది. అది షెకెముకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటికి యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను శిష్యులు నిరాధారమైన ఆందోళనతో అట్టిట్టయిపోతున్నారు. శుద్ధీకరణాచారాన్ని గురించి యోహాను శిష్యులు యూదులతో వాదనలోకి దిగారు. పరిసయ్యుల శుద్ధి కార్యక్రమం ఉంది కదా, మరి యోహాను బాప్తిస్మం సంగతేమిటి అని యూదులు యోహాను శిష్యులను ప్రశ్నిస్తున్నారు. పైగా అవతల యేసు శిష్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారే. యోహాను శిష్యులు అసహనంతో, కోపంతో ఉన్నారు. యోహాను సేవ వృద్ధి పొందాలి అని వారి ఆశ. తమ గురువైన యోహాను ఎవరిని గురించి సాక్ష్యమిచ్చాడో ఆ యేసు శిష్యులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. జాతి యావత్తూ యేసువైపునకు ఆకర్షితమవుతున్నది. ఒకప్పుడు యోహాను యోర్దాను నదీ తీరాన ప్రబోధాలు చేస్తూ ఉంటే తండోపతండాలుగా జనం వచ్చేవారు అని యోహాను శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ ఫిర్యాదు తన వద్దకు శిష్యులు తెచ్చినప్పుడు ఆయన ఇచ్చిన జవాబులో ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వత ఉట్టిపడుతున్నది. పరలోకం నుండి దేవుడిస్తేనే కాని ఏ సేవ అయినా వరమైనా ఎవరికీ లభించదు. దేవుడే మన సేవకు యజమాని. సేవ వృద్ధి కావాలంటే ఆయనే ఆశీర్వదించాలి. యేసు శిష్యుల సంఖ్య వృద్ధి అవుతోందా? అది దేవుని చిత్తం. ఆ అభివృద్ధి పరలోక తండ్రి ఇచ్చిందే. యోహాను సువార్త 19:11 యేసు పిలాతుతో అన్నాడు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. 1 కొరింథీ 4:7 అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నీకు ఆధిక్యము కలుగచేసేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి కూడా పొందనట్లు నీవు అతిశయించనేలా. యోహాను తన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మెస్సీయాను కాను అని చెప్పానే, మీరు మర్చిపోయారా? నేను మెస్సీయాకు మార్గము సిద్ధపరచడానికి వచ్చాను అని మునిపే చెప్పాను గదా. యేసు హెచ్చుతూ ఉంటే నా ఆత్మకు ఎంతో ఆనందం, సంపూర్ణ ఆనందం. యోహాను ఒక దృష్టాంతమును పురస్కరించుకొని తనకు యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరించాడు. పెళ్లి కుమారుడు ముఖ్యమైన వ్యక్తి. అతనికి ఒక స్నేహితుడున్నాడు. పెళ్లి కుమారునికి ఇతడు సహాయకుడు మాత్రమే. అతడు చెప్పిందల్లా చేస్తాడు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కలిసి వేదిక మీదికి వచ్చినప్పుడు అతని సంతోషానికి మేరలేదు. పెళ్లి కుమారుని స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అలాగే బాప్తిస్మకుడైన యోహాను సేవ యేసు రాకడకు మార్గం సిద్ధపరచడమే. యోహాను కేవలం నీళ్ల బాప్తిస్మమిచ్చాడు. యేసు పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చేవాడు. కాబట్టి ఆయనే ప్రముఖుడు. అది దేవుని ఏర్పాటు. యేసు హెచ్చాలి, యోహాను తగ్గాలి. ఇది దేవుని ఏర్పాటులో ఒక భాగం, దేవుని సంకల్పం. తనకు దేవుడు అప్పగించిన పని అయిపోయింది. మెస్సీయా ప్రత్యక్షమయ్యాడు, తానిక ఉండడు, వెళ్ళిపోతాడు. ఈ అధ్యాయంలో 31-36 ఈ సువార్త రచయిత చెబుతున్న మాటలు. ఇది సువార్తికుడైన యోహాను సాక్ష్యం. తండ్రిని గురించి, కుమారుడైన యేసును గురించి యోహాను ఒక సువార్తికుడుగా సాక్ష్యం పలుకుతున్నాడు. బాప్తిస్మకుడైన యోహాను యేసును గురించి, ఆయన ప్రముఖుడు, ఆయన మెస్సీయా, ఆయనకు నేను ఆగమన దూతను అన్నాడు. ఇప్పుడు సువార్తికుడైన యోహాను అంటున్నాడు, యేసు పరలోకము నుండి వచ్చిన దేవకుమారుడు. ఆయన మాటలు అచ్చం దేవుని మాటలే. దేవుడు సత్యవంతుడు. ఆయన కుమారుడైన యేసు సత్యవంతుడు. ఆయనే సత్యం. తన కుమారునిపై దేవుని ఆత్మాభిషేకమున్నది. దానికి కొలత లేదు. యేసు పరలోకము నుండి అవతరించిన లోగోస్ వాక్యం. కొలసీపత్రిక 1:18 ఇదే మాట అంటోంది. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు. యేసు పరలోకములో తాను చూచిందే మనకు చెప్పాడు, తాను విన్నదే మనకు వినిపించాడు. ఆయన నమ్మకమైన సత్యసాక్షి. ఆయన ఇంత చెప్పినా లోకం ఆయనను విశ్వసించలేదు. అయితే 33 ప్రకారం ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు దేవుని సత్యమునకు, దేవుడు సత్యవంతుడనే మాటకు ఆమోదముద్ర వేసినవాడవుతున్నాడు. 21 సత్యవర్తనుడైన ప్రతివాడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడేటట్లు వెలుగు వద్దకు వస్తాడు. 1 యోహాను 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. కుమారుని మీద తండ్రి అభిషేకమున్నది. పాత నిబంధన ప్రవక్తలపై ఆత్మాభిషేకము పరిమితమైనది. అది కొంతకాలమే, కొంతవరకే. కాని దేవుని కుమారుని అభిషేకము నిత్యము, కొలతలేనిది, ఎడతెగనిది అయి ఉన్నది, సంపూర్ణమైనది, సమగ్రమైనది. తండ్రి కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి ఎంతగానో ప్రేమించాడు. దేవుడు పంపిన అద్వితీయ కుమారుడు, పంపబడ్డాడు అనే మాట యోహాను సువార్తలో 39 సార్లు వస్తుంది. ఈ అధ్యాయంలో 17-34 వచనాలలో 2 సార్లు వచ్చింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి దేవుడాయనను లోకములోనికి పంపాడు. యేసు దేవత్వమును, ఆయన పరలోక మూలమును గుర్తించండి. దేవుని సార్వభౌమత్వమును, దేవుని ప్రేమను యేసు అవతారములో చూడండి. గలతీపత్రిక 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. 1 యోహాను 4:14 తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండడానికి పంపి ఉండడం మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. తండ్రి కుమారుల సంబంధము ఎంతో సన్నిహితమైనది. యోహాను సువార్త 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. మత్తయి సువార్త 28:18 ఇదే మాట అంటోంది. యేసు అన్నాడు, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. యోహాను సువార్త 3:36 ప్రకారం మనిషి తీసుకోవలసిన తీర్మానం ఈ రెండిట్లో ఒకటి. కుమారుణ్ణి అంగీకరించడమా, తిరస్కరించడమా? అవిశ్వాసం ప్రమాదకరమైన అజ్ఞానం. వెలుగుకు వ్యతిరేకంగా అవిధేయుడై మానవుడు బుద్ధిపూర్వకంగా చేసుకునే తీర్మానం వల్ల నిత్య నాశనమే. కుమారునికి అవిధేయులైతే దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. ఉగ్రత అనే మాట 4 సువార్తల్లో ఇందులోనే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 5 సార్లు ఉగ్రత అనే మాట వస్తుంది. కుమారుణ్ణి ఎరగనివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రతకు వాడు గురి అవుతున్నాడు. ప్రకటన గ్రంథం 19:15 ఆయన సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి తొక్కుతాడు. లోకములోని చెడుగు, కీడు, పాపము అంతటి మీద, దుర్నీతి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే, కుమారునికి విధేయుడైన వానికి నిత్య జీవం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎప్పుడో భవిష్యత్తులో జరిగే సంఘటన మాత్రమే అనుకోకండి. మత్తయి సువార్త 25:46 అవిశ్వాసులు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి వెడతారు. దారి పొడుగునా అవిశ్వాసులు దేవుని ఉగ్రత కిందే ఉంటారు. నిత్య జీవమంటే యేసుక్రీస్తే. నూతన జన్మను గురించి యేసు నికోదేముకు చేసిన ఉపదేశం ఎంతో అమూల్యమైంది. ఈ నూతన జన్మానుభూతికి ఆధారం యేసు సిలువ రక్తం. ఆత్మ జన్మ లేనిదే పరలోక దర్శనం లేదు, పరలోక ప్రవేశం ఉండదు. దేవుని వాక్యము, దేవుని ఆత్మ నూతన జన్మ అనుభవానికి 2 ప్రాముఖ్యమైన సాధనాలు. యోహాను సువార్త 3:16 ఈ సువార్తలోని కేంద్ర సందేశం. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.